అంత గొప్పది నాతో ఉద్భాగ్యం, ఇంతకన్నా దౌర్భాగ్యుడు ప్రపంచంలో ఉంటాడా అని అడిగాడు. అడిగితే లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య నువ్వు ఓర్పుని కోల్పోతున్నావు, అందుకే నీకు ప్రపంచం వ్యతిరిక్త కోణంలో కనపడుతోంది. ఉత్సాహో బలవాన్ నార్యా నాస్తుత్యాహత్పరం బలం సోత్సాహస్యాస్తి లోకేస్మిన్ నకించిదపి దుర్లభం. అన్నయ్య ఎవరు ఓర్పుని ఉత్సాహాన్ని మళ్ళీ పుంజుకుంటాడో వాడు లోకంలో సాధించలేంది లేదు, నువ్వు సహనాన్ని కోల్పోకన్నయ్యా. కాబట్టి చూడండి, రాముడి కన్నా కష్టపడిపోయామండి మనం, సీతమ్మ కన్నా కష్టపడిపోయామా మనం? అగ్రత ప్రయయౌ రామ మధ్యే సీతా సుమధ్యమ పుష్టతస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజకామ. ముందు రామచంద్ర ప్రభువు నడుస్తుంటే, వెనక లక్ష్మణుడు నడుస్తుంటే, మధ్యలో నడిచినటువంటి సీతమ్మ, సూర్యుడి యొక్క కిరణం తన ఒంటి మీద పడడం తెలియనటువంటి సీతమ్మ, అయోనిజయైనటువంటి సీతమ్మ, దశరథ మహారాజు గారి పెద్ద కోడలైన సీతమ్మ, రామచంద్ర ప్రభువుకి ఇల్లాలైన సీతమ్మ, జనక మహారాజు గారి కుమార్తె అయిన సీతమ్మ, సాక్షాత్ లక్ష్మీస్వరూపయైన సీతమ్మ, ఇవాల్టి రోజున ఒక ఇంట్లో కాదు ఆరుబైల ఉద్యానవనంలో ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తుంటే చచ్చిపోతానంటే చావడానికి కత్తి కాని విషం కాని ఇచ్చేవాడు లేడి దరిద్రాన్ని అనుభవించింది. కాలోహి దురతిక్రమ అన్నారు హనుమ శిశుపావృక్షం మించి చూసి. ఎవడు రా కాలాన్ని దాటగలిగినవాడు? అందరూ వశులే. సౌమ్యుడంటాడండి విరాట పర్వంలో ఎంత గొప్ప మాట చెప్తాడండి. అది గురువు చెప్పవలసిన మాట అంటే, ఒక గురువు తన శిష్యుణ్ణి సిద్ధం చేయడం అంటే అది. ఒక గురువు తన శిష్యులతో మాట్లాడవలసిన మాటలు అవి. పలికిస్తాడు తికనామాచ్యుడు విరాట పర్వంలో పాండవులు అజ్ఞాతవాసానికి బయలుదేరుతున్నారు. ఎటువంటి పాండవులండి? మీకు తెలియంది కాదు. ఇప్పుడు నేను మళ్ళీ భారతం గురించి చెప్పడం కష్టం. ఎటువంటి శౌర్యమూర్తి మహానుభావుడు, శాతన ఖగ్రకండిత లసన్మజ కుంజర కుంభ ముక్త ముక్తాతత శైల, ఏనుగు మీద సింహం దూకి తన పంజాతో కొట్టి కుంభస్థలాన్ని చీల్చి ముత్యాలు చల్లి మాంసం తినే సింహంలా శాత్రవ సైన్యాన్ని బదలగొట్టగలిగినటువంటి భీమసేనుడు. అటువంటి భీమసేనుడు అన్నాడు, పరియ పాపంగ దునియగా విరువవలయు ఎడద కాళుల చేతుల తొడల పట్టి విరిచి అనువుగ చేసి పొయ్యిడుదు కాని కత్తి గొడ్డలి అడుగని కట్టి ఎలకో అన్నాడు. ఇంతకన్నా దారుణం ఎక్కడంది? ఆఖరికైన శౌర్యం ఎంత పనికొచ్చిందంటే, గదాదండాన్ని పట్టుకుని యుద్ధభూమిలో గిరగిరా తిప్పి శత్రువుల యొక్క మస్తిష్కములు బదలగొట్టగలిగిన వాడు. ఆయన అన్నాడు, అన్నయ్య నేను వంటల వాడనై ఏం చేస్తానో తెలుసా, కత్తి గొడ్డలి అడగకుండా ఎంతంత పెద్ద కర్ర దుంగలైనా నా గుండెల మీద పట్టి నా తొడల మీద పెట్టి విరిచేస్తానన్నయ్య, విరిచేసి వాటిని పొయ్యిలో పెట్టి వెలిగించి వంట చేస్తాను. నన్ను మీరిన బానిహీని ఒక నింపురి కానని ఎట్లు కాగా మేం గదియపట్టి అయిన వనరంబుగ నుండెద కుడుకూరలం. విరాట పర్వం చదువుతుంటే కళ్ళమ్మ నీళ్లు వస్తాయి నిజంగా. అన్నయ్య ఈ శరీరాన్ని దస్సి పోయేటట్టుగా చేసైనా సరే ఇన్ని వేల మందికైనా వంట చేసి పెడతానన్నయ్య. ఇది భీమసేనుడు అనవలసిన మాటండి. ఆ అంతఃపురములోని స్త్రీలకు నృత్యము గర్వపంగ నాకు విద్య కలదు, తద్వృత్తమునకు నేలుము ఆ జనమును చిత్తంబునకెక్క చేసేదనందున్నంటాడు అర్జునుడు. నేను సైరంధ్రీ వేషంలో అంతఃపురకాంతలకి నాట్యం నేర్పుకుంటానన్నాడు. ఎవరు చేతిలో గాంధీవం పెట్టుకుని శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడగలిగినటువంటి వాడు బృహన్నలగా బతికాడు. ధౌమ్యుడు అన్నాడు వాళ్ళని పిలిచి, ఒక గురువు మాట్లాడడం అంటే చూడాలి మహాభారతంలో విరాట పర్వంలో మీకేం తెలుసయా, ఇన్నాళ్ళు సింహాసనాల మీద కూర్చున్నారు, ఇప్పుడు అజ్ఞాతవాసంలో ఒకడు వంటవాడు, ఒకడు గుర్రాలతో లేవాడు, ఒకడు ఆవుల్ని కాసేవాడు, ఒకడు నాట్యం నేర్పేవాడు, ఒకడు ప్రభు పక్కన కూర్చుని మంచి మాటలు చెప్పేవాడు. ఇప్పుడు మీరు ప్రభువుని కొలుస్తున్నారు. ప్రభువు దగ్గర ఉండడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? అనవసరంగా ప్రభువు దగ్గరికి ఎప్పుడు వెళ్ళకూడదు. ఆవులింత తుమ్ము హాసంబు నిష్టీవనంబు గుప్తవర్తనములుగాద జరుపవలయు, ప్రభువు కొలువున్న ఎడల బహిరములైన ఎలమికి గులగుట అన్నాడు. ప్రభువు సింహాసనంలో కూర్చుని ఉండగా ఆవలించారనుకోండి, ఆయన కోపం రావచ్చు. తుమ్ము మీరు తుమ్మారనుకోండి, ఆయన కోపం రావచ్చు. హాసంబు మీరు ఎందుకో నవ్వారనుకోండి, ఆయన కోపం రావచ్చు. నిష్టీవనంబు మీకు ఎందుకో దగ్గొచ్చి కుప్పుక్కన్నారు, ఆయన కోపం రావచ్చు. గుప్తవర్తనములుగా జరుపవలయు, ప్రభువు కూర్చుని ఉండగా ఇవి కూడా చేయడానికి వీల్లేదు, వాళ్ళ కోపం ఎలా వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఇవి కూడా గుప్తంగా జరపాలి. మీకేం తెలిసి ఇన్నాళ్ళు ప్రభువులుగా ఉన్నారు, అలా బతకడం నేర్చుకోండి, ఓర్పు పట్టండి. ఇలా సేవించడానికి ఓర్పు కావాలో, మీ అందరూ ఓర్మితో ఉండండి అన్నాడు. అని అలా ఎలా ఉండగలమండి అన్నట్టుగా చూశాడు భీముడు. చూస్తే మహానుభావుడు ధౌమ్యుడు అంటాడు, ఆ అనిమిషపతి నిషదాద్రియందు అనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును. నేను విరాట పర్వం జరిగి చాలా కాలం అయిపోయింది. నిషదాద్రియందనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును, తల్లి గర్భంబున అవతారమై హరి వామనాకారమున అడగుటయును, జనని ఊరు ప్రదేశమున ఔర్వుండు పెద్ద కాలంబు దగుటయును, ధేను శరీర విలీనుడై మార్తాండు సంచరించుటయును. వినమే, ఇట్లు వీరలు పగపడి తమకు అగ్గమైన తరి రిపుల జయించురిట్లు కాక నీవును ఆపద కూర్చుకునుచు భంగపాటు తీర్చుకును. ఎంత గొప్ప మాట చెప్పాడు. ఏం కష్టపడ్డావు ధర్మరాజ అజ్ఞాతవాసంలో, నేను చెప్తాను విని ఎంతంత కష్టాలు పడ్డారో. ఒకనాడు వృత్రాసుర సంహారం చేశాడు ఇంద్రుడు, చేస్తే పాపం పట్టుకుంది. పట్టుకుంటే బ్రహ్మహత్యా పాతకం వెనకాతల తరుగుతుంటే ఎక్కడికి పోవాలో తెలియక బ్రహ్మాండానికి ఈశాన్య భాగానికి పరిగెత్తి నిషాద్రి అనబడేటటువంటి కొండ మీద ఒక్కడే తిరిగి తామరతూడులో దూరి పడుకున్నాడు. ఎంత కష్టపడ్డాడు ఇంద్రుడు. ఆనాడు నహుషుడు రాజు శచీదేవిని భార్యగా చేసుకుంటానన్నాడు, అన్ని కష్టాలు పడ్డాడు. అలాగే శ్రీ మహావిష్ణువు అంతటా వ్యాపించినటువంటి వాడు, తన తమ్ముడు తన అన్నగారైనటువంటి ఇంద్రుడికి రాజ్యం ఇప్పించడం కోసమని ఏ మహానుభావుణ్ణి లక్ష్మీదేవి నిరంతరము సేవిస్తుందో వామన పురాణంలో అంటాడు బలిచక్రవర్తి, ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనుబుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నుత్త మర్యాదంచెందుకరంబు క్రిందగుట అపై నాకరంబుంట మేల్ కాదే రాజ్యము గిజ్జముంచటమే కయంబు అపాయమే అంటాడు. అలా లక్ష్మీదేవి అంతటిది భార్యగా ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు అంతటా వ్యాపించినటువంటి వాడు, సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ ఈ బ్రహ్మాండముల నంటికన్నా 10 అంగుళాల పై వరకు పెరిగిపోయిన వాడు, ఒక తల్లి గర్భమునందు ఇమిడి అమ్మ కడుపులో పడుకున్నాడు అవతారమూర్తిగా వామనమూర్తిగా రావడానికి. అంతకన్నా నువ్వు కష్టపడ్డావా ధర్మరాజా? ఇంకొకటి తెలుసా, ఔర్వుండు జనని ఊరు ప్రదేశమునందు రహస్యముగా దాగుటయ్యు. పూర్వకాలంలో భృగువంశానికి సంబంధించినటువంటి బ్రాహ్మణులు కృతవీర్యుడికి యాజకత్వం చేశారు, పౌరోహిత్యం చేసినప్పుడు ఆయన విశేషమైనటువంటి ధనం ఇచ్చాడు. ఈ ధనాన్నంతటి బ్రాహ్మణులు తీసుకెళ్లి భృగువంశీయులందరూ పెరట్లో పాతి పెట్టి దాచారు. కొన్నాళ్ళకి కృతవీర్యుడు మరణించాడు. ఆయన తర్వాత వచ్చినటువంటి రాజులు దరిద్రులైపోయారు. అయిపోయి మా తండ్రి గారు మీకు దానం చేసినటువంటి డబ్బిమ్మని అడిగారు బ్రాహ్మణులు. అడిగితే దానం పుచ్చుకున్న డబ్బు మళ్లీ తిరిగి ఇవ్వడం ఏమిటని చెప్పి వీళ్ళు ఆ ధనం ఇవ్వకుండా రహస్యంగా పట్టుకుని పారిపోవడం మొదలెట్టారు. అప్పుడు ఆ రాజులు వీళ్ళని వెంబడించి ఈ బ్రాహ్మణులందరినీ బాణాలేసి చంపేసి వాళ్ళ పెరళ్లలో తవ్వి ఆ బంగారాన్నంతటి తీసుకుపోయారు. ఆ ఆగ్రహం చాలక ఆ బ్రాహ్మణుల యొక్క భార్యలందరినీ సంహరించారు. ఒకే ఒక స్త్రీ మాత్రం గర్భంతో ఉండి ఎక్కడ రాజులు వచ్చి తనని సంహరిస్తారోనని వెడుతూ, బయటికి పిల్లవాడు వస్తే చంపేస్తారు ఆ వంశంలో వడనని కడుపులోనే పిల్లవాడిని తన తపశ్శక్తితో ఉంచుకుంటే ఆ పిల్లవాడు ప్రసవమైపోతే వాడు పైకి రాకుండా వాడికి పెరుగుదల లేకుండా 100 సంవత్సరములు తన తొడలో దాచేసి 100 సంవత్సరముల తర్వాత ఔర్వుడు అంటే తల్లి యొక్క ఊరునందు దాగాడు కాబట్టి ఔర్వుడు అన్న పేరుతో బయటికి వచ్చాడు. అంతకన్నా కష్టపడ్డావా నువ్వు? అజ్ఞాతవాసం చేయడం అంతకన్నా కష్టమా? ధేను శరీర విలీనుండై మార్తాండు రహస్య చర్య సల్పుటయ్యు. ఒకనకొకనాడు విశ్వకర్మ యాగం చేస్తున్నప్పుడు సురభి అనబడేటటువంటి దివ్యమైన కాంతని సృష్టించాడు. ఆవిడతో పాటుగా వేరొక పురుషుడు సృష్టింపబడ్డాడు. ఆయన ఈ స్త్రీ యందు వ్యామోహంతో ఉంటే ఆనాడు చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి, నువ్వు మా ఆర్తహ, నువ్వు ఆర్తిని పొందకు అని ఈ స్త్రీని ఆయనకిచ్చాడు. ఆ ధేను అంటే సురభి. ధేనువు యందు అపారమైనటువంటి వ్యామోహంతో కష్టపడినటువంటి వ్యక్తి ఎంతకాలం ఆ వ్యామోహాన్ని తనలో అణుచుకుని ఓర్పుతో ఉన్నాడో, కామోద్రేకాన్ని వ్యామోహాన్ని అంతకాలం ఓర్పుతో నిగ్రహించడం మాటలా? ఆపాడయా మహానుభావుడు, మార్తాండుడని పేరు తెచ్చుకున్నాడు ఆయన. ఏం వాళ్ళందరూ ఓర్పుతో వాళ్ళ జీవితాలు చక్కదిద్దుకోలేదా? నువ్వెందుకు దిద్దుకోలేవు? కాబట్టి ఈ అజ్ఞాతవాసం జరిగిన నాళ్ళు మీరు పరమ సహనంతో ఉండవలసినదే అని ధౌమ్యుడు ఉపదేశం చేస్తే మీరు మాకు బ్రతకడం నేర్పారండి అన్నాడు ధర్మరాజు. మీరు ఈ మాట చెప్పకపోతే మేము చచ్చిపోతాం, ఎందుకంటే రాజుల యొక్క అహంకారం లోపల ఉండిపోతుంది, ఎక్కడో అక్కడ బయటపడిపోతాం. మాకేది అవసరమో ఆ మాట చెప్పారు మీరు. శిష్యుడు ఉద్ధరింపబడడానికి ఎప్పుడు ఏది కావాలో అది చెప్పినవాడు గురువు. కనుక మహానుభావ మీకు మేము నమస్కరిస్తున్నాం అన్నాడు. కాబట్టి ఎంతమంది ఓర్పుతో పైకొచ్చారో విరాట పర్వంలో ధౌమ్యుడు ఉపదేశం చేస్తాడు. సరే ఇప్పుడు మనకు భారతం మీద ప్రసంగం కాదు కాబట్టి రామాయణ అంతర్గతంగా కూడా మీరు చూడండి, ఇన్ని కష్టాలు పడి కూడా రామచంద్రమూర్తి ఎన్నడూ ఊర్మిని కోల్పోలేదు. ఆయన ఎప్పుడూ తన స్వధర్మాన్ని విడిచిపెట్టలేదే. రాముడు కూడా స్వధర్మాన్ని విడిచిపెట్టేసి రాముడు కూడా ఓర్పు కోల్పోయి ఉండి ఉంటే అసలు బ్రహ్మాండాలు ఎక్కడున్నాయండి? ఎప్పుడో నాశనం చేసి పారేసినాయన. కానీ అలా చెయ్యకుండా ఓర్పు పట్టడంలో ఉంది రామచంద్రమూర్తి యొక్క చరిత్ర అంతా. కాబట్టి ఆ ఓర్పు అంత గొప్పది. మీకు ఓర్పు లేకపోతే వచ్చే ప్రమాదాన్ని కూడా రామాయణాంతర్గతంగా నేను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. మీరు బాలకాండలోనే చూడండి, సగర చక్రవర్తి యొక్క కుమారులు 60,000 మంది ఉన్నారు. వాళ్ళని సగరులు అని పిలుస్తారు. ఈ 60,000 మంది భూమిని 4 దిక్కులా తవ్వారు. దేని కొరకు తవ్వారు అంటే, సగర చక్రవర్తి చేస్తున్నటువంటి యాగాశ్వాన్ని ఇంద్రుడు అపహరించాడు. ఆ అపహరింపబడినటువంటి యాగాశ్వాన్ని తీసుకురావడం కోసమని సగరులు తవ్వారు. తవ్వి భూమిలోకి వెళ్లి చూసినా కూడా ఆ యాగాశ్వం కనపడలేదు. ఆఖరికి ఈశాన్య దిక్కున తవ్వారు. తవ్వి పాతాళానికి వెళ్లారు. కపిల మహర్షి యొక్క ఆశ్రమం కనపడింది. కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. అక్కడ వాళ్ళ యాగాశ్వం కనపడింది. నిజానికి ఆ అశ్వాన్ని తీసుకొచ్చినటువంటి వాడు కపిల మహర్షి కాడు, దేవేంద్రుడు తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టి వెళ్లిపోయాడు. వీళ్లకి ఒక సాక్ష్యం కనపడింది. ఎక్కడుంది ఈ యాగాశ్వం? కపిల మహర్షి ఆశ్రమంలో ఉంది. కాబట్టి ఇప్పుడు మేమేం చెయ్యాలి? ఈ కపిల మహర్షిని మేము చంపేస్తాం. ఈయనే పట్టుకొచ్చి పెట్టాడు ఇక్కడ. కాబట్టి చంపేస్తామని అనరాని మాటలంటూ దుర్భాషలాడుతూ చేతికి దొరికినటువంటి పారలు, చేతికి దొరికినటువంటి గొడ్డళ్ళు, చేతికి దొరికినటువంటి మారణాయుధాలు అన్నీ పట్టుకుని పరిగెత్తుకుంటూ పెద్ద పెద్ద దూషణ చేస్తూ ఆయన మీదకు పరిగెత్తాడు. విన్నాడు కపిల మహర్షి ఇంత ఉద్ధతిలో 60,000 మంది తన్ని తిడుతున్నటువంటి తిట్లు విన్నాడు. విని 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 ఆయన అన్నాడు, ఇన్ని మాటలు విని తస్య తద్వచనం శ్రుత్వా కపిలో రఘునందన రోషేణ మహతా విష్టోహుంకారమకరోత్తదా భస్మరాశి కృతా సర్వే కాకుచ్చ సగరాత్మజాః అంటారు వాల్మీకి మహర్షి. ఒక్కసారి హుంకారం చేశాడు ఆయన. ఆయన హుంకారం చేసేటప్పటికీ అంతటి మహానుభావుడి యొక్క కోపంలోంచి వచ్చినటువంటి హుంకారానికి 60,000 మంది బూడిద కుప్పలై కింద పడిపోయారు. ఇప్పుడు ఈ బూడిద కుప్పలైపోయినటువంటి వాళ్ళని ఊర్ధ్వలోకాలకి పంపించచ్చా? సాధారణంగా ఎవరైనా చనిపోయారనుకోండి ఏం చేస్తాం? వాళ్ళకి ఏదో జలోదకం, జలతర్పణ అని చెప్పి నీళ్లు తీసుకొచ్చి తర్పణ చేస్తారు. ఇంకా కొంచెం చెయ్యాలనుకుంటే ఏ పుణ్యనదీ జలాల దగ్గరకో వెళ్ళి అస్థి సంచయనం చేసి జలతర్పణ చేస్తారు. కాబట్టి ఇప్పుడు అంశుమంతుడని వాళ్ళ వంశంలో ఉన్నటువంటి వాడే ఈ సగరుల యొక్క బూడిద కుప్పలు చూసి ఏడ్చాడు. గుర్రాన్ని తీసుకెళ్లిపోతూ, అయ్యయ్యో మా తండ్రులందరూ మరణించారు, ఆ అంశుమంతుని యొక్క ఆ తదతండ్రి గారి బిడ్డలు వీళ్ళు, కాబట్టి తండ్రుల వరస అవుతారు, అందుకని నేను వీళ్ళందరినీ ఉద్ధరించాలని దగ్గరలో ఉండేటటువంటి జలాశయంలో నీళ్లు తేవడానికి వెళ్ళాడు జలతర్పణలు ఇవ్వడానికి. ఇడితే గరుత్మంతుడు అన్నాడు, వీళ్ళని ఉద్ధరించడం కుదరదయా, వీళ్ళు ఎలా చచ్చిపోయారో తెలుసా? రౌద్రమైన తేజస్సుకి చచ్చిపోయారు. అది మామూలు తేజస్సు కాదు, కపిలుడు మహాగ్రహాన్ని పొంది హుంకారం చేస్తే చచ్చిపోయారు. కాబట్టి వీళ్ళకి మామూలు నీళ్లతో ఇచ్చిన తర్పణలందా వీళ్ళకి దాహం తీరదు. వీళ్ళు ఉద్ధరింపబడాలంటే ఆకాశంలో ప్రవహిస్తున్నటువంటి హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె అయిన గంగానది భూమి మీదకి రావాలి. వచ్చి ఈ బూడిద కుప్పల మీద ప్రవహించాలి. అలా తీసుకొస్తే వీళ్ళకి దాహం తీరుతుంది, అప్పుడు ఉత్తమ గతులు పొందుతారు. అప్పటి వరకు వీళ్ళు వ్యగ్రమైన రూపాలతో తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, కోపం రావడం చాలా తేలిక, ఓర్పుని కోల్పోవడం చాలా తేలిక. ఇప్పుడు అంశుమంతుడు ప్రయత్నించాడు, తేలేకపోయాడు. సగర చక్రవర్తి ప్రయత్నించాడు, తేలేకపోయాడు. దిలీపుడు ప్రయత్నించాడు, తేలేకపోయాడు. భగీరథుడు వచ్చాడు, అందుకే భగీరథ ప్రయత్నం అంటారు. ఇప్పుడు భగీరథుడు చూడండి, సగరులు ఎంత ఓర్పు లేనివారో భగీరథుడు అంత ఓర్పు ఉన్నవాడు. ఆయన ఏం చేశాడు? మామూలు తపస్సు కాదండి, రామాయణంలో చాలా అందంగా మాట్లాడతారు మహర్షి. ఊర్ధ్వబాహు పంచతపః మాసాహారో జితేంద్రియః అని ఆ పూర్ణం వర్ష సహస్రంతు ఘోరే తపసి తిష్ఠితః. ఊర్ధ్వబాహు అది మామూలు తపస్సు కాదు, రెండు చేతులు పైకెత్తి నించున్నాడు. పంచతపః నాలుగు వేపులా నాలుగు అగ్నిహోత్రాలు పెట్టుకున్నాడు. ఒళ్ళు నాలుగు వేపుల నుంచి ఉడికిపోతోంది. రెండు కళ్ళు తెరిచి సూర్యుణ్ణి చూస్తూ నిలబడ్డాడు. పంచతపః మాసాహారో, నెలకొక్కసారి మాత్రమే ఆహారం తీసుకుంటాడు. జితేంద్రియః, ఇంద్రియాలన్నింటినీ కట్టడి చేసేసాడు. అలా పూర్ణం వర్ష సహస్రంతు 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే చిత్రముఖ బ్రహ్మగారు వచ్చారు. నాయనా, నీ కోరిక ఏమిటో నాకు తెలుసురా, గంగ భూమి మీద పడాలని నీ కోరిక. ఆకాశాత్ పతితంతో యం పృథివీన సహిష్యతి, ఒకవేళ ఆకాశంలోంచి గంగ కింద పడితే భూమి పట్టలేదు. కాబట్టి ఏం చెప్పాలి, ఏం చెయ్యాలి? తాం వై ధారయితుం వీరనాంద్యం పశ్యామి శూలినః. ఒక్క త్రిశూలాన్ని పట్టుకున్న పరమశివుడు తప్ప గంగని పట్టగలిగిన వాడు లేడు. వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకు, ఆయన పట్టుకుంటానంటే వదులుతా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు, గోకర్ణ క్షేత్రానికి వచ్చి మళ్లీ తపస్సు మొదలెట్టాడు పరమశివుడు కోసం. మళ్లీ 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రీతస్తేహం నరశ్రేష్ఠాకరిష్యామి తమాప్రియం శిరసా ధరయిష్యామి శైలరాజ సుతాంయహం. నేను నా తల మీద ఆ గంగని పడతానోయ్, తప్పకుండా పట్టుకుంటాను, గంగని విడవమని బ్రహ్మగారికి చెప్పన్నాడు. వెళ్లి బిందు సరోవరం దగ్గర నించున్నాడు పరమశివుడు. ప్రార్థన చేశాడు బ్రహ్మగారిని, గంగని విడిచిపెట్టారు. పోనీ ఆవిడ మామూలుగా పడిందా? ఆవిడ అహంకారంతో పడింది. ఆ వీరి శివుడు ఏమిటో జటాజుటం విప్పుకు నించున్నాడు. నేను గాని పైనుంచి కింద పడ్డానా? సాకదంచిన్ మహింకంతుం నశక్నో జష్ణమాస్థిత నైవ నిర్గమనం లే బేజటామండల మోహిత. ఈ పరమశివుణ్ణి జటాజూటంతో పాటుగా ఈడ్చుకుపోతా పాతాళానికి, ఏమనుకుంటున్నాడో వీర్రేడాలనించున్నాడు అనుకుంటు. ఆయనకి తెలియదు శంకరుడికి, ఆయన ఓహో గంగ అహంకరిస్తోందని వ్యోమకేశ ఆకాశమంత జటాజూటం పెంచేశాడు. ఇప్పుడు అక్కడి నుంచి ఆవిడ పడుతూనే ఉంది, చుక్క నీళ్లు కింద పడవు. పాపం మళ్ళీ భగీరథుడు కింద నుంచి నమస్కారం పెట్టి పడుతుందని చూస్తున్నాడు. రథం సిద్ధంగా పెట్టుకుని తీసుకెడదామని పాతాళానికి తడదే చూశాడు 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 చూశాడు. మళ్ళీ ప్రార్థన చేశాడు, అయ్యా ఆవిడ అహంకారము బాగుంది, మీరు కట్టేయడము బాగుంది, మధ్యలో నేను ఇలా ఉండిపోయాను, వదిలిపెట్టండి అన్నాడు. అప్పుడు వదిలేడు శంకరుడు, పోని వదిలేడు. అయిందా? యథో భగీరథో రాజాతతో గంగా యశస్విని జగామ సరితా శ్రేష్ఠ సర్వపాప ప్రణాశిని. ఆవిడ సర్వపాపములను పోగొట్టగలిగిందే. ముందు భగీరథుడు రథం మీద ఎట్టెడుతున్నాడో అటు విడుతోంది గంగ. చూడ్డానికి చాలా అందంగా ఉంది ఆ ప్రయాణం. ముందు భగీరథుడు వెళ్ళిపోతున్నాడు, వెనక గంగ వెళ్ళిపోతోంది. కానీ ఇలా వెళ్ళిపోతున్నటువంటి గంగ జహ్ను మహర్షి యొక్క ఆశ్రమాన్ని ముంచెత్తింది. ఆయన ఏం చేశాడు, ఎవరు నా ఆశ్రమాన్ని ముంచెత్తిన వాళ్ళని పురుషుడిలో పట్టుకుని గుడుక్కుని తగ్గేశాడు. ఇంత గంగని చుక్క గంగ లేదు వెనక్కి తిరిగి చూస్తే. అయ్యయ్యో ఇదేమిటన్నారు, తాగేశాడయ్యా జన్నువు, చుక్క గంగలేదు, ఇప్పటివరకు ఎలా కనబడింది? రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారం బగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుతు జంగలించుతు నభోభగము నుండి తారం. గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లు తుం శంకర అని పడినటువంటి గంగ వెనక్కి తిరిగి చూస్తే చుక్కలేదు. ఇప్పుడు మళ్లీ వెళ్లి జన్నువు కాళ్లు పట్టుకున్నాడు. పట్టుకుని, అయ్యయ్యో జన్ను మహర్షి, నా పితరుల్ని ఉద్ధరించడానికి తెచ్చానయ్యా గంగని, నువ్వు తాగేస్తే ఎలా మహానుభావా, విడిచిపెట్టమని ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, మళ్లీ తన చెవులోంచి వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టేస్తే తస్మాత్ జహ్ను సుతా గంగా జా జాహ్నవి ఇతి ప్రోతిచ, ఆవిడికి జాహ్నవి అని పేరు వచ్చింది, జిహ్ను మహర్షి యొక్క చెవులోంచి వచ్చింది కాబట్టి. మళ్ళీ మళ్ళీ భగీరథుడి తెలితే అటు ప్రయాణం మొదలుపెట్టింది. ఆ కర్ణ ఆవిడ భోగవతి అన్న పేరుతో ఆ పాతాళ లోకానికి వెళ్ళి 60,000 మంది సగరుల యొక్క బూడిద కుప్పల నుంచి ప్రవహిస్తే అప్పుడు వీళ్ళందరికీ ఉత్తమ కథలు కలిగాయి. ఎన్ని తరాల వరకు వాళ్ళలా పడిపోయి ఉండిపోయారో చూడండి. ఎందుకు పడిపోయి ఉండిపోయారు? కేవలం ఓర్పు లేకపోవడం. ఓర్పు లేని ఒకే ఒక కారణము చేత కొన్ని తరాల పాటు అలా ఉండిపోయాడు. ఎలా ఉద్ధరించగలిగాడు భగీరథుడు? అందుకే ఎవరైనా ఓర్పుతో అదే పనిగా ప్రయత్నం చేశారనుకోండి, మన వాళ్ళు భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు రా ఆయన అంటే ఇంకా విడిచిపెట్టకుండా అంత ఓర్పుతోటి అంత సహనంతో ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అందుకే మన వాళ్ళు కొన్ని నుడికారాలు పెట్టేశారు రామాయణంలోంచి. ఎన్ని మాటలు వచ్చాయో తెలుసా అండి? అబ్బో సోర్పణకరావిడ అంటారు, మందర్లా తంపిట్టేసింది అంటారు, కుంభకర్ణుళ్ళ నిద్రపోతారంటారు, వీడి బుద్ధి రావణాసుర బుద్ధి అంటారు, లంకలాగా రావణాసుర కాష్టంలా కాలుతూనే ఉందంటారు, లంక తగలబడిపోయినట్టు నాశనం అయిపోతాడంటారు, వీడు విభీషణుళ్ళ ఇంటి గుట్టు చెప్పేస్తున్నాడు లంకకి చేయటంటారు. మీకు సామెతలు చాలా రామాయణంలోంచి వచ్చేసాయి. నిజ జీవితంలో ఎలా ఉండాలి అనేటటువంటి విషయమంతా రామాయణం చేత ప్రతిపాదింపబడుతుందండి. అందుచేతనే ఓర్పు లేనటువంటి సగరలో 60,000 మంది బూడిదయ్యారు, ఓర్పు కలిగిన భగీరథుడు ఒక్కడే ఉద్ధరించడం. కాబట్టి ఓర్పు అన్నది ఎంత గొప్పదో మీరు చూడండి. నేను రామాయణంలోంచి చెప్పడం కాదు, మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. ఈ మధ్య జరిగినటువంటి వృత్తాంతాన్ని ఒకదాన్ని కావ్యకంఠ గణపతి ముని గురించి మీరు వినుంటారు. ఆయన మహానుభావుడు, కావ్యకంఠుడు. రమణ మహర్షిని మొట్టమొదటిసారి వెళ్ళి దర్శనం చేసుకుని ఆయన్ని రమణ అని పిలిచి ఆయన్ని సంబోధించి ఆయన యొక్క శక్తి చేత ఆయన అనుగ్రహం చేత ఉమాసహస్రం రచించినటువంటి మహాపురుషుడు కావ్యకంఠుడు. అటువంటి కావ్యకంఠ గణపతి ముని ఒకానొకసారి అరుణాచలం వెడదామని బయలుదేరాడు. బయలుదేరి వెడుతుంటే ఆయనతో పాటుగా ఆయన తమ్ముడు కూడా బయలుదేరాడు. ఆయనకి నాలా ఆకలి ఎక్కువ, అంటే మీకు ఎక్కువ అనుకోకండి, ఇదో అలా అన్నాను. కాబట్టి అలా వెడుతుంటే తీరా శ్రీకాళహస్తి దాకా వెళ్ళి శ్రీకాళహస్తిలో దిగి కాళహస్తీశ్వర దర్శనం చేసుకునేటప్పటికీ ఖచ్చితంగా టిక్కెట్కు సరిపడ డబ్బులు ఉన్నాయి. శుభ్రంగా సత్రంలో పెట్టిన భోజనం చేసేశారు. అయినా సరే ఇంకా నాకు ఆకలిస్తోంది అన్నయ్యా, నాకు ఆకలిస్తోంది అన్నయ్యా అని మొదలెట్టాడు తమ్ముడు. ఏం చెయ్యాలో అర్థం కాక దగ్గరున్న డబ్బులతో పాపం అరటిపళ్ళు కొనిచ్చేశారు కావ్యకంఠం. ఇప్పుడు డబ్బులు లేవు టికెట్ లేదు ఆ టికెట్ కొనుక్కోవడానికి. 15 మైళ్ళ దూరాన్ని కాళహస్తి నుంచి రేణిగుంట వరకు ఈశ్వర కథలు చెప్పుకుంటూ కావ్యకంఠ గణపతి ముని తమ్ముడు కలిసి నడుచుకుంటూ రేణిగుంట వచ్చారు. వచ్చి అక్కడ రైలు ఎక్కి అరుణాచలంలో దిగారు. వాళ్ళ ప్రారంభం ఏమిటో, అరుణాచలం చాలా గొప్ప క్షేత్రం కదా, ఎవరిని అడిగితే అన్నం పెట్టారులే అనుకున్నారు. ఆ రోజు తమ్ముడికి ఎంత ఆకలేసిందంటే 8 అరటిపళ్ళు కొనిపెట్టారు కావ్యకంఠ గణపతి. 8 పళ్ళు తినేసి అన్నయ్య నా ఆకలి తీరలేదని ఎడుపు మొదలెట్టాడు. అప్పుడే దేవీ నవరాత్రులు పూర్తయిన ఏకాదశి. ఒరే నేను ఇప్పటి వరకు భిక్షాటన చేయలేదు, నీ కోసం భిక్షాటన చేస్తాను అన్నారు కావ్యకంఠ గణపతి. ప్రతి సత్రవు దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా నా కోసం కాదు నా తమ్ముడు ఏడుస్తున్నాడు పట్టెడు అన్నం పెట్టండి అని. ఇవాళ ఏకాదశి, ఇవాళ ఉపవాసం, అందుకని సత్రవుల్లో అన్నం ఉండాలన్నారు. బ్రాహ్మణ వీధుల్లోకి వెళ్ళి ప్రతి ఇంటి ముందు నిలబడి అమ్మ బిడ్డడి కోసం ఇంత అన్నం పెట్టండి అమ్మా అని అడిగారు. అడిగితే అన్నం లేదన్నారు. అంటే ఆఖరికి కావ్యకంఠులు అన్నారు, మీ పిల్లలు తినగా మిగిలిన సద్యన్నం ఉంటే పెట్టండి అని అడిగారు. అడిగితే సద్యన్నం కూడా లేదన్నారు. కావ్యకంఠులు అప్పుడు అంటారు, నాయన అని వారి మీద పుస్తకం, అందులో అంటారు ఆఖరికి అరుణాచలంలో సద్యన్నం కూడా దొరకలేదు నాకు. అనుకుని మనసులో గొణుక్కుంటూ సంస్కృతంలో శ్లోకం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. అరుగు మీద పడుకున్నాడు బ్రాహ్మడు. ఆయన లేచి అన్నాడు, ఏమన్నావు అన్నాడు. ఇంత గొప్ప శైవ క్షేత్రంలో నా తమ్ముడికి అన్నం పెట్టేవాళ్లే లేరు అన్నాడు. ఆయన అన్నాడు, చాలా సంతోషం అయ్యోయ్, అందరికీ ఏకాదశి వ్రతం ఓలా ఉంటే మా ఆవిడ ఏకాదశి వ్రతం ఒక్కటి ఓలా ఉంటుంది. ఏకాదశి పగలల్లా పూజ చేసి ద్వాదశి రాకుండా సాయంకాలం పాలన చేస్తుంది మా ఆవిడ. అందుకని ఎవరైనా ఇద్దరు బ్రాహ్మణుల్ని తీసుకురండి, అన్నం పెడతానంది. ఊరంతా తిరిగానయ్యా, ఇవాళ ఏకాదశి మేము అన్నం తినమన్నారు, ఎవరూ రాలేదు. ఆఖరికి బలే దొరికారయ్యా మీరిద్దరు, ఇంట్లోకి వెడితే మా ఆవిడ తీసుకురాలేదా అంటుందని వీధిలో పడుకున్నాను, రెండు రెండు ఇంట్లోకి తీసుకెళ్ళాడు. తీసుకెడితే తులసి కోట దగ్గర ముగ్గులు పెట్టి ఉన్నాయి. అబ్బో ఇంట్లో ఇల్లాలు చాలా మర్యాదస్తురాలనుకుని స్నానం చేసి వచ్చారు, ఆకలి దహించుకుపోతోంది కడుపులో. ఏకాదశి అయినా ఇవాళ మనం ఆ తల్లికి ఇద్దరు బ్రాహ్మణులు కావాలి కాబట్టి మనం తినేద్దాం అనుకున్నారు కావ్యకట్టు అనుకుని స్నానం చేసి తడిబట్ట కట్టుకుని మడిబట్ట కోసం వచ్చారు. అక్కడ పీటల మీద పెట్టున్నాయి మడిబట్టలు. ఇద్దరు మడిబట్టలు కట్టుకుని దేవతార్చనకి కూర్చున్నారు భోజనానికి. కూర్చుంటే ఎర్రటి రంగులో ఉన్నటువంటి ఒక స్త్రీ ఎర్రటి పట్టుబట్ట కట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి గాజులు వేసుకుని పాదముల మంజీరముల యొక్క ధనులు చవ్వడి చేస్తుండగా, ఏ తల్లిని ఉభౌ దర్వీ కుంభౌ మణికనక సంభావిత గుణౌ తథానా పాణిభ్యాం అమృతరస మృష్ణాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణీ కలిత సదన శ్రీగిరిశి శిరసస్య సౌ భ్రమర్యంబా రచయితుమదిష్టార్థ విభవం అని అడుగుతారో, ఆ తల్లి అన్నపూర్ణమ్మ పరమశివుడి ఇల్లాలు చేతిలో బంగారు పాత్ర పట్టుకుని వాళ్ళకి కావలసిన షడ్రసోపేతమైన భోజనాన్ని మళ్ళీ 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 మారు వడ్డిస్తూ భోజనం పెట్టింది. కడుపు నిండా తిని ఉత్తరాపోషణం బట్టి ఏం అదృష్టం రా, ఈ తల్లి చేతి భోజనం చేశామనుకుంటే ఆ తల్లి తాంబూలం ఇచ్చి దక్షిణ కూడా ఇచ్చింది. అమ్మ కడుపు నిండిపోయిందమ్మా, కళ్ళు పడిపోతున్నాయి, వెళ్ళలేము, అరుగు మీద కాసేపు అలా పడుకుంటాం అన్నాడు. పడుకోండి అబ్బా. ఇద్దరు వెళ్ళి అరుగుల మీద పడుకున్నారు. తెల్లవారిపోయింది, నిద్రలేచారు. నిద్రలేచి చూసుకుంటే పక్కన వాళ్ళ మూటలు, ఆవిడిచ్చిన తాంబూలం, దక్షిణ అక్కడే ఉన్నాయి. నిన్న రాత్రి అన్నం పెట్టిన తల్లిని ఇంటి వైపు చూశారు, అది వినాయకుడి గుడి, ఇల్లు లేదు. మనం భ్రాంతి పడ్డామా అని ఆ చుట్టుపక్క సందుల్లో తిరిగి అందరినీ అడిగారు. అడిగితే వాళ్ళన్నారు, ఏమో మేం పుట్టి బుద్ధిరిగి నాళ్ళ నుంచి అరుణాచలంలో ఉంటున్నాం, మేము ఎన్నడూ కూడా అసలు అటువంటి కుటుంబాన్ని మేము ఇక్కడ చూడలేదండి. ఆయన ఓర్పు, ఆయన ఓర్మి, ఆ కష్టంలో కూడా భగవంతుడికే చెప్పుకున్నటువంటి ఆయన యొక్క సహనం, అమ్మవారి చేతి అన్నం నాకు అరుణాచలంలో పెట్టించిందని పొంగిపోయారు ఆయన. మీకు విచిత్రం తెలుసా అండి, అన్నయ్య డబ్బులు ఇచ్చే నేను వెళ్ళిపోతానన్నాడు తమ్ముడు. అయితే డబ్బులు ఇచ్చేశారు ఆయన, ఒరే నీ ఆకలి నేను పడలేను రా అని. అంటే తమ్ముడు అనుకున్నాడు, నా ఆకలి ఎటువంటిదైనా నా ఆకలి వల్ల అన్నయ్యకి భగవత్ సాక్షాత్కారం అవుతోంది. అన్నయ్య భగవంతుణ్ణి నమ్ముకుంటాడు, నాకు ఆకలి ఒకటే వచ్చు, నేను అన్నయ్య ఆకలి, అన్నయ్య ఆకలి, అన్నయ్య ఆకలి అంటాను. అన్నయ్య ఏమో ఈశ్వరుడికి చెప్తాడు, ఈశ్వరుడు అమ్మవారు ఏదో రూపంలో వచ్చి అన్నయ్యకి పెడుతున్నాడు, నీ తింటే కానీ అన్నయ్యకి అండి. అందుకని ఈశ్వర ప్రసాదం నాకు దొరుకుతోంది, ఈ ఆకలి ఎంత ఉపయోగపడుతుందని నాకు తెలియదు. నాన్నగారి దగ్గరికి వెళ్తే ఏం వస్తుంది, మూడు పూట్ల అన్నం తప్ప. అన్నయ్య దగ్గర ఉంటే ఈశ్వరానుగ్రహం కూడా వస్తుంది, నేను వెళ్ళన్నాడే. అన్నవాడు ఊరుకున్నాడా, ప్రతిరోజు అన్నయ్య ఆకలి, అన్నయ్య ఆకలని మొదలెట్టాడు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరిళ్ళకి వెళ్ళి వారాలు అడిగారు, అరుణాచలంలో కొన్నాళ్ళు ఉండాలని కోరిక కావ్యకంఠులకు. అమ్మ మీ ఇంట్లో ఒక్క పూట భోజనం పెట్టండి. ఇంతటి సంస్కృత పండితుడికి, ఇంతటి కావ్యకంఠుడికి, ఇంత తపస్వికి వారంలో 4 రోజులు ఒంటిపూట భోజనం దొరికితే ఆయన ఏం చేశారో తెలుసా అండి, ఆయన హరస్తుతి అని నా ఆకలితో పొద్దున్నే కదా భోజనం పెడతారు, రాత్రి ఉండదు ఆయనకి. అసుర సంధ్యా వేళలో సంధ్యావందనం చేసేసుకుని ప్రతిరోజు వచ్చి, శివ నీ ముందు నిలబడి నా ఆకలి ఎంత బాధాకరమో, నా తమ్ముడి ఆకలి కేకలు ఎంత బాధాకరమో నీకు చెప్పి వెళ్ళిపోతుంది. ఆవిడ అన్నపూర్ణమ్మ అపితకుచాంబ, నువ్వు లోకమునకు విశ్వేశ్వరుడు, దరిద్రం చెప్పుకున్నా కష్టం చెప్పుకున్నా మీకు చెప్పుకోవాలి, ఊళ్ళో చెప్పుకుంటే ఏమొస్తుంది, నేను ఎవరిని అడగని ఇవ్వాలనుంచి నీకు వచ్చి చెప్తా, అన్నం పెట్టావా పెట్టు, పెట్టకపోతే అది కూడా నీ ఆదేశం అనుకుని అలా ఆకలితో ఉంటాను. ప్రతిరోజు వచ్చి హరస్థితిలోంచి ఒక శ్లోకం చదువుతుండే. ఆయన చదివినటువంటి శ్లోకం శివుడికి చెప్తుంటే కళ్ళమ్మట నీళ్లు కారిపోతూ కేకలేస్తూ సంస్కృతంలో శ్లోకం చెప్పేవారు. అది వినడానికి పెద్ద పెద్ద పండితులు ధనుకులు జక్కాలు కట్టుకుని వచ్చేవారు. చిత్రం ఏంటంటే, అయితే మా ఇంట్లో భోజనం చేయండి అని ఎవరు చెప్పేవారు. అదే ఆశ్చర్యం, కావ్యకంఠులు శ్లోకం చెప్పి వచ్చిన వాళ్ళందరి వంక చూసి, నేను అడగను, నువ్వే చెప్పించాలి వాళ్ళతో అన్నం పెట్టమన్న రోజున అని అలాగే తిరిగి వెళ్ళిపోయేవారు తమ్ముడిని తీసుకుని, మంచినీళ్ళు తాగి పడుకునేవారు. ఒక్కొక్క రోజు భోజనమే ఉండేది కాదు. అన్ని శ్లోకాలు అయిపోయాయి, పూర్తి అయిపోయింది ఆయన రాయాలనుకున్న శ్లోకాలు. ఒక రోజున చెప్పారు, ఇక ఈ రోజున నేను రాసుకున్న మొత్తం శ్లోకాలు చెప్పేస్తాను శివుడి కన్నారు. రమణ మహర్షి కూడా వచ్చారు చండి అరుణాచలేశ్వరాలయానికి, బ్రాహ్మణస్వామి అని పేరు అప్పటికి. ఆయన శేషాద్రి స్వామి, అరుణాచలంలో ఉన్న పెద్ద పెద్ద సంస్కృత పండితులు, ఉపాసకులు, ధనవంతులు, వ్యాపారులు, అరుణాచల దేవాలయం కిటకిటలాడిపోయింది. రానే వచ్చాడెవరు, ఒక దరిద్ర బ్రాహ్మణుడు, అన్నానికి లేనివాడు. ఈయన ఆకలితో చెప్పుకున్న శ్లోకాలు వినడానికి వీళ్ళు వచ్చారు. ఆయన వచ్చి కన్నుల నీరు ధార కారుతుండగా హరస్తుతిని అంతటినీ మళ్ళీ పరమశివుడికి చెప్పుకున్నారు. చెప్పుకుంటే వెంటనే అక్కడున్న ఊరి పెద్దలు అందరూ లేచి, ఇంతటి మహానుభావుడు మన ఊరి నుంచి వెళ్ళడానికి వీల్లేదు, ఈయన ఇప్పటి వరకు జీవితంలో కని విని ఎరుగనంత జీతం ఇచ్చి అరుణాచలంలోనే సంస్కృత పాఠశాలలో సంస్కృతోపాధ్యాయుడిగా నియమించి 7 రోజులు 14 పూటలు మన ఇళ్లలో భోజనాలు పెడతామని తీర్మానం చేసి ఉద్యోగం ఇచ్చారు. అలాంటి ఆకలి వేస్తే తప్ప మథనం జరిగి అమృతతుల్యమైన శ్లోకాలు రావు లోకంలో. ఆకలిని కడుపులో పెట్టి అటువంటి శ్లోకాలు అందుకున్నాడు శంకరుడు ఆయన దగ్గర. కాబట్టి మీరు ఇప్పుడు చెప్పండి, ఆ ఓర్మి లేకపోతే హరస్తుతి అన్న కావ్యం వచ్చి ఉండేదా? కావ్యకంఠ గణపతి ముని యొక్క ఆవేదనలోంచి అంత గొప్ప గొప్ప శ్లోకాలు వచ్చి ఉండుండేవా? ఓర్మి కలిగినటువంటి వారు ఎంత కష్టం వచ్చినా ఇది అడుగుతాడు మహానుభావుడు దూర్జటి, నిన్ను సేవింపగ నాపదల్ పొడమని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని, సంసార మోహంబు పైగొనని, జ్ఞానము గల్గని, గ్రహగతుల్ కుందింపని, మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర, లోకుల్ నన్గని మెచ్చని ఎలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావము నన్నెట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. ఎంత ఓర్మి వచ్చేసిందండి దూర్జటికి. ఇంత ఓర్పు పట్టిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళెవరూ చెడిపోలేదు. సీతమ్మ తల్లి రామాయణంలో సుందరకాండలో ఒక తీర్పు చెప్పింది ఒక చోట తల్లి. ఆవిడంది, కళ్యాణీ బతకాదేయం లౌకికీ ప్రతిభాతిమ ఏతి జీవంతి మానందో నరం వర్ష శతాదపి. ఈ లోకంలో కళ్యాణీ బతకాదేయం లౌకికీ ప్రతిభాతిమ ఎవరు 100 సంవత్సరముల యొక్క జీవితాన్ని కూడా మధ్యలో తుంచేసుకోకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్పుతో ఒక మంచి రోజు ఉంటుందని ఎదురు చూస్తారో అలా ఎదురు చూసినటువంటి వారికి ఎప్పటికైనా ఒక మంచి రోజు అన్నది ఉంటుంది, శుభవార్త అన్నది విని తీరుతారు. తప్ప ఏదో ఒక కష్టం వచ్చిందని ఇంకా కష్టంతో తాదాత్మ్యత చెందిపోయి ఇంకా ఎప్పుడూ ఆ కష్టాన్నే తలుచుకుంటూ ఈశ్వరుడిచ్చినటువంటి మిగిలిన జీవితాన్ని నాశనం చేసుకున్నవాడు వాడు ప్రాజ్ఞుడు కాడు. కష్టాన్ని కూడా అనుభవంగా స్వీకరించి ఒకసారి పరిశీలన చేసి ఆ దుఃఖాన్ని, ఎంత దుఃఖం ఈ దుఃఖం, ఇంత దుఃఖం నేను అనుభవించడానికి ఎంత పాపం నేను చేసి ఉన్నానో, కనుక కదా నేను ఇంత దుఃఖాన్ని అనుభవించాను, ఈశ్వర నిన్ను నమ్మి ఉన్నాను కనుక ఇలా ఏడవలసినటువంటి అవసరం జన్మ జన్మాంతరములకు కలగకుండా నా చేత కేవలం మంచి పనులు మాత్రమే చేయించు అని భగవంతుణ్ణి ప్రార్థన చేసిన వాడు ఎవడున్నాడో వాడు ధన్య, వాడు ధన్యుడు. అందుకే మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం చూడండి, ఒక చిత్రమైనటువంటి నామం ఉంటుంది, క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుర్ మహీధరః. క్రోధః అంటే ఏమిటండి? మీకు ప్రత్యేకంగా దానికోసం ఎక్కడో స్కూల్లో చేరి సర్టిఫికేట్ తీసుకోక్కర్లేదు. ఏమండి, నేను కోపం రావడానికి ట్రైనింగ్ అయ్యాను 3 నెలలు అని ఎవడో చెప్పడం మీకు ప్రపంచంలో. కోపం రావడానికి ట్రైనింగ్ ఎందుకండి? కోపం వచ్చేస్తుంది అంతే, అది ఒక రాక్షసీ ప్రవృత్తి. అందుచేత కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అశగ్రహోత్పాదులు అంటారు, లోపల ఉన్న జ్ఞానరత్నాన్ని అపహరించడానికి లోపలే కూర్చున్నటువంటి దొంగలలో క్రోధం ఒకటి, అది ఎప్పుడెప్పుడు ఎత్తుకుపోదామా అని లోపల కూర్చుని ఉంటుంది. అటువంటి క్రోధాన్ని యామరుపాటు ఉండేటట్టుగా జాగ్రత్తగా ఉండడం మాటలు కాదు. మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి, కోపం అన్నది మనిషికి లేదనుకోండి అది కూడా ప్రమాదం, కోపం ఉండాలి. కానీ ఎలా ఉండాలో తెలుసా అండి? జిత క్రోధ ఇది క్రోధ అంటే క్రోధ అంటే మీ కోపము మీ వశమునందు ఉండాలి. మీకు కోపం వచ్చినట్టుగా మీరు ప్రవర్తించలేదనుకోండి, అసలు అవతల వాళ్ళు తమ తప్పు ఎప్పటికీ తెలుసుకోరు, ఎప్పటికీ దిద్దుకోరు, వాళ్ళు సన్మార్గంలోకి మీరు తేలేరు. కాబట్టి కోపం ఉండాలి. కానీ ఆ కోపం ఎందుకు ఉండాలో తెలుసా అండి? ఎప్పుడూ కూడా అవతల వాడు అటువంటి తప్పు చేసి పాడవకుండా వాడిని ఉద్ధరించడానికి కోపం పనికి రావాలంటే ఆ కోపం వదిలిపెట్టేయాలనుకున్నారనుకోండి. సరే నేను కోపం అన్నారనుకోండి, మీరేదో కోప్పడాలనుకున్నారు, వాడు రాని వాడి పని చెప్తానన్నారు, భార్య వచ్చింది, ఎందుకండి నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను వదిలిపెట్టేసి ఈసారికి మీరు కోప్పడకండి. భార్య ఈ మాట చెప్పగానే భర్త అన్నాడు, సరే నేనేమను, నేనేమి అనను అన్న మరుక్షణం ఇంకా మల్లగుల్లాలు పడిపోకూడదు. నేను నీకు మాట ఇచ్చాను కానీ తట్టుకోలేకపోతున్నాను, వాడిని రాణి చెప్తాను అనకూడదు. ఎలా ఉండాలి? యథోరగస్తం జీర్ణాంశవై పురుషముచ్చతే అంటారు రామాయణం. ఎంత గొప్ప పోలికో చూడండి, అనుమంటారండి సుందరకాండలో ఈ మాట, యథోరగస్తం జీర్ణాంశవై పురుషముచ్చతే. పాము కుబుసం ఎక్కడుంటుంది? పాము శరీరం మీదే ఉంటుంది. కుబుసం ఒకటి, పాము ఒకటి కాదు, పాము పాము కుబుసము ఒకటే, ఒక స్థితిలో. ఆ ఫ్యాన్ ఎవరికన్నా అటువైపు ఎవరికన్నా పెట్టావా? ఇంచేత యథోర అంటే నువ్వు ఆ ఫ్యాన్ని, ఫ్యాన్ నిన్ను చూడడానికి పెట్టినట్టుంది అది. యథోరగస్త్వచం జీర్ణాంశవై పురుషముచ్చతే. పాము కుబుసము పాము శరీరము ఒక్కటే. కుబుసం పాము శరీరాన్ని పట్టుకునే ఉంటుంది, కానీ ఒకనొక నాడు పాము శరీరమంతా పట్టి ఉన్నటువంటి కుబుసాన్ని పాము వదిలిపెట్టేస్తుంది. కుబుసాన్ని వదిలిపెట్టేటప్పుడు పాము ఏమైనా బెంగెట్టుకుంటుందా? అయ్యో నా కుబుసాన్ని వదిలేశాను, పూర్తిగా సో నా శరీరాన్నంతటినీ అంటి పెట్టుకుని నాలాగే ఉన్నటువంటి, ఆఖరికి పాము మీద పొలుసులు ఎలా ఉంటాయో కుబుసం మీద పొలుసు కూడా అలాగే ఉంటుంది. అలాంటి కుబుసాన్ని విడిచిపెట్టేసినప్పుడు పాము ఏమైనా కష్టపడిపోతుందా? ఏమైనా బెంగెట్టుకుంటుందా? ఏమీ ఉండదు. కుబుసాన్ని పాము ఎలా వదిలిపెడుతుందో తన కోపాన్ని అదుపులో ఉంచుకోగలగాలి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ కోపాన్ని ఇంకా వదిలిపెట్టేయాలి. పని అయిపోయింది, తను కోపం తెచ్చుకున్నాడు, అవతలవాడు తప్పు తెలుసుకున్నాడు, అయ్యా నాకు తప్పు అయిపోయిందండి, ఇంకెప్పుడు నేను ఈ తప్పు చేయను అన్నాడు. అంతే, ఇంక దాని అవసరం లేదు, వదిలిపెట్టాడు. ఇంకా ఆ ప్రసక్తి జోలికి వెళ్ళకూడదు. దానికి తను వ్యగ్రత పొందేశాడు అనుకోండి, ఒక తప్పుని చూసి ఓ వ్యగ్రత పొందాడు అనుకోండి, దానివల్ల ప్రయోజనం ఉండదు. దాని అవసరం ఎంతవరకు అంతవరకు. కాబట్టి యథోరగస్త్వచం జీర్ణాంశవై పురుషముచ్చతే. కోపం అనేటటువంటిది పాము కుబుసం ఎలా ఉంటుందో అలా ఉండాలి. అలా ఉండకపోతే చాలా ప్రమాదం వస్తుంది, ఆ ఓర్పుని కోల్పోతాడు. కాబట్టే కోపం ఉండాలి, జితక్రోధ, కోపాన్ని గెలిచిన వాడై ఉండాలి. ఇది రాముడి యొక్క లక్షణం. రాముడికి కోపం రాదని మీరు అనుకుంటే పొరపాటు, రాముడికి కోపం వస్తుంది. కానీ ఎలా ఉంటుందో తెలుసా అండి? ఆయన అడిగాడు, ఆయన గురించి అడుగుతూ వాల్మీకి మహర్షి అడిగారు, ఏ మహానుభావుడికి కోపం వస్తే దేవతలు కూడా భయపడిపోతారో? కోపం రావడం కాదు, కోపం వచ్చినట్టు నటిస్తాడు రాముడు అంతే. పూన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్యవీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణచ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో జ్యుతిమాన్ కో ననసూయకః కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఎవరు కోపం తెచ్చుకున్నట్టు నటించినంత మాత్రం చేత దేవతలతో సహా అన్ని లోకములు గడగడ వణికిపోతాయో అటువంటి లక్షణం ఉన్నవాడు ఈ కాలమునందు భూమి మీద ఎవడైనా ఉన్నాడా? నాకు చూపించని అడిగాడు. రాముడు ఉన్నాడయ్యా అని చెప్పాడు నారదుడు ఆ రోజున సంక్షేప రామాయణంలో. రాముడు కోపాన్ని నటిస్తాడంతే తప్ప కోపము ఎప్పుడూ రాముణ్ణి ఆవహించదు. రామాయణంలో అలా ఆవహించినటువంటి సందర్భాలు బహుకొద్ది. రాముడికి అంత కోపం వచ్చినటువంటి సన్నివేశాలు, ఒకసారి హనుమంతుడి మీద రావణాసురుడు బాణాలు వేసి కొట్టినప్పుడు ఆయన ఒళ్ళు పోచినటువంటి మోదుగు చెట్టులో అయిపోతే ఆనాడు క్రోధపరవశుడయ్యాడు రామచంద్రమూర్తి. తప్ప ఆయనకు అసలు కోపం రావడం అనేటటువంటి ప్రసక్తి ఉండదు. అందుకే మీరు చూడండి, కోపం వచ్చినప్పుడు, కోపం రావలసిన సందర్భం వచ్చినప్పుడు తన స్వస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాడు. ఎంత చిత్రంగా ఉంటుందంటే రామాయణంలో నీకు పట్టాభిషేకం చేస్తానన్నాడు రాముడు. వచ్చాడు రాముడు మర్నాడు ఉదయం, వస్తే 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోవన్నారు. ఎవరన్నారు ఈ మాట? దశరథుడు అనలేదు, కైకమ్మంది. రాముడు ఏమడిగాడు? అమ్మ, నేను వెళ్ళిపోతాను కానీ ఒక్కసారి నాన్నగారి పాదాలకి నమస్కారం చేసి వెళ్ళిపోతాను. అంటే కైకమ్మంది, నువ్వు వెళతావో వెళ్ళవో అని మీ నాన్నకు అనుమానం, నువ్వు వెళ్ళేంత వరకు అన్నం నీళ్లు ముట్టడవు. అంటే రాముడు అన్నాడు, అమ్మా, నన్ను కేవలం రాజ్యం కోసమని చెప్పి అంతఃపురంలో ఉన్నవాడిని అనుకుంటున్నావా? నేను అటువంటి వాణ్ణి కానమ్మా. నువ్వు తెలుసుకో తల్లి, నేను కేవలం ధర్మమాస్తితం, నాకు ధర్మం మాత్రమే కావాలి. నాన్నగారిని సత్యమునందు నిలబెట్టడం ఒకటే నాకు కావాలి తప్ప నాకు ఈ రాజ్యం కోసం వెంపర్లాట లేదమ్మా అని వెళ్ళిపోయాడు తప్ప ఒక్క మాట అధిక్షేపించి కైకమ్మ గురించి మాట్లాడలేదు. మీకు నేను ఒక సందర్భం చూపిస్తాను. ఇది బహుశా రామాయణంలో రాముడు తప్ప ఇంకొక రమ్మలేని సందర్భం. మీరు ఆలోచన చేయండి, ఒకసారి రామలక్ష్మణులు ఇద్దరూ కూడా, లక్ష్మణుడు రాముడు సీతమ్మతో కూర్చుని మాట్లాడుతున్నాడు అంతఃపురంలో కాదు అరణ్యవాసంలో పర్ణశాలలో కూర్చుని ఉన్నాడు. లక్ష్మణుడు ఎక్కడి నుంచో పరుగు పరుగును వచ్చాడు. నయ్యా, చాలా పెద్ద సైన్యం వస్తోంది, ఎక్కడో ఏనుగుల ఘీంకారాలు వినపడుతున్నాయి, గుర్రపు డెక్కల చప్పుడు వినపడుతోంది, ధూళి పైకి రేగుతోంది మేఘాల్లాగా, ఎవరో మన మీద యుద్ధానికి వస్తున్నారేమోనని అనుమానం అన్నాయా అన్నాడు. రాముడు అన్నాడు, అయితే ఓ పని చెయ్యి, ఒక్కసారి చెట్టుపైకి ఎక్కి చూడు అన్నాడు. అంటే గబగబా లక్ష్మణుడు పైకి ఎక్కాడు. ఎక్కి ఆ పై నుంచి చూశాడు. చూసి ఇది రాముడికి లక్ష్మణుడికి ఉండే తేడా. అన్నయ్య, ఫలానా వాళ్ళు వస్తున్నారని చెప్పలేదు. అన్నయ్య, వెంటనే సీతమ్మని తీసుకెళ్లి పర్ణశాలలో కూర్చోబెట్టేసి మన ఇద్దరికి సంబంధించినటువంటి బాణతూనీరములను, ఖడ్గములను, మన కవచములను, మన ధనస్సులను బయటికి తీసుకొచ్చేసాయి. కోవిదార వృక్షం పతాకంగా కలిగినటువంటి నాన్నగారు ఎక్కి తిరిగినటువంటి ఆ భద్రగజం కనబడుతోంది. భరతుడు ససైన్యంగా వచ్చేశాడు. శత్రుశేషం మిగల్చకూడదని నిన్ను నన్ను చంపడానికి వచ్చాడు. అన్నయ్య, బాణాలు పట్ర, ఇక్కడి నుంచే మన ఇద్దరం మంత్రించి అస్త్రప్రయోగం చేసేద్దాం, భరతుణ్ణి చంపేద్దాం. నీకు రాజ్యం లేకుండా చెయ్యడమే కాకుండా నిన్ను సంహరించడానికి వస్తాడా దుర్మార్గుడు, ఎంతటి వాడు, తీసుకురా అన్నయ్య లోపల నుంచి ధనస్సు అవిని, నేను కిందకు దూకేస్తున్నానన్నాడు. చల్లగా అన్నాడు రాముడు కింద కూర్చుని, రే నాన్న, నీకు రాజ్యం కావాలని కోరుకుంటే చెప్పు, వస్తున్న భరతుడికి చెప్పి నీకు ఇప్పిస్తాను, వెళ్ళుకో. ఇన్ని మాటలు చెప్పిన లక్ష్మణుడు జావకారిపోయి కిందకి దిగి ఇలా చేతులు కట్టుకుని నించున్నాడు. రాముడు అన్నాడు, ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ప్రతి శృణోమితే అయోధ్యకాండ. చూడండి, మనం ఒక సందర్భాన్ని చూసి ఇంగ్లీష్లో ప్రిజుడీస్ అంటారు. అంటే మనకి లోపల ఎప్పుడూ కూడా ఏదో ఒక భావన తరుగుతుంటుంది. ఎవరో ఒక ఆయన కనపడతారు, ఆయన్ని చూడగానే మనం ఒక జడ్జిమెంట్ ఇస్తాం. ఏమంటే ఆయన్ని చూస్తుంటే కొంచెం ఏదో అనుమానంగా ఉందండి అంటాం. ఆయన నిజానికి చాలా పుణ్యాత్ముడు, చాలా మంచివాడు, కానీ మనం చూడగానే ఓ తీర్పు చెప్పేస్తాం. మీకు విచిత్రం ఏమిటో తెలిసండి, అసలు లోకంలో నన్ను అడిగితేనండి అంటాడు. అసలు ఎవరు అడగలేదు ఆయన్ని. మీరు ఏమండి, మీరు చెప్పండి మాస్టారు అని ఎవరు అడగలేదు. కానీ అడగలేదన్న ఆక్రోశంలో ఏమంటాడంటే, నన్ను అడిగితేనండి అంటాడు. నన్ను అడిగితేనండి అన్నవాడు ఏం చేయాలి? ఊరుకోవాలి. అయితే చెప్పండి అంటే చెప్పాలి. నన్ను అడిగితేనండి అని అడగకపోయినా చెప్పేస్తాడు. ఈ తీర్పు చెప్పేయడం అన్న ధోరణి ఉందే, ఇది మహాపాపం. అవతల వాడి మీద నువ్వెందుకు తీర్పులు చెప్తావు? ఆయన ఏమిటో, ఆయన అంతరంగం ఏమిటో నీకేం తెలుసు? కావ్యకంఠ గణపతి ముని ఒకనొక సందర్భంలో భువనేశ్వర్లో ఆయన దేవాలయంలో కూర్చుని, ఆ భువనేశ్వర్ కాదు నాసిక్లో అమ్మవారి దేవాలయంలో కూర్చుని ఆయన తపస్సు చేసుకుంటున్నారు. తపస్సు చేసుకుంటే ఆ ఆలయంలో ఉన్న అర్చకుడి భాష కావ్యకంఠ గణపతి మునికి తెలియదు. ఆయన వెళ్ళి మరాఠీ భాషలో కావ్యకంఠ గణపతి మునిని నానా తిట్లు తిట్టేసి జుట్టు పట్టుకుని బయటికి ఇచ్చేసి ఆయనకు ఆ వేసుకున్న ఉత్తరీయం చింపేసి ఆయన్ని చిత కొట్టేశాడు. చిత కొట్టేస్తే కింద పడిపోయాడు కావ్యకంఠ గణపతి ముని. ఈలోగా రోజు ఆయనతో శ్లోకాలు చెప్పించుకుంటూ ఉండేవాడు ఒక ఆయన. ఆయన దారెంబట వెళ్ళిపోతూ చూశాడు. చూసి, ఎందుకు అలా కొడుతున్నావు ఆయన్ని, అసలు దేనికి కొట్టావు అని అడిగాడు. ఎందుకు తిన్నారండి దెబ్బలు అని అడిగాడు. అసలు ఎందుకు తిన్నారో దెబ్బలు వాడు చెప్పి కొడితే కదా, వాడు ఏమిటో అరుస్తున్నాడు కొడుతున్నాడు, వాడు ఎందుకు అరుస్తున్నాడో నాకు తెలియదు, వాడు మరాఠీ భాషలో అరుస్తున్నాడు. అంటే ఆయన మరాఠీలో అడిగాడు, ఎందుకు కొట్టావు ఇన్ని అని అడిగాడు. వీడు రోజు వచ్చి గుళ్ళో కూర్చుని తపస్సు అంటున్నాడు, అమ్మవారి ఆభరణాలన్నీ ఎవరో ఎత్తుకుపోయారు, ఇతనే ఎత్తుకుపోయి ఉంటాడని కొట్టానన్నాడు. ఈయన ఈ మాట పూర్తి చేసేసరికి రక్షక భటులు దొంగల్ని పట్టుకుని తీసుకొచ్చారు. ఆభరణాలు దొంగిలించిన వాడు వేరొకడున్నాడు, వాళ్ళని తీసుకొచ్చారు, అమ్మవారి ఆభరణాలు ఇవేనా అని లెక్క చూపించారు. లెక్క చూపిస్తే ఈ ఆభరణాలన్నీ లెక్క చూసుకుని, అయ్యో నేను కనీసం ఆయన ఉత్తరీయం పట్టుకుని ఆయన నన్ను దెబ్బలు కొట్టాను, కింద పారేశాను, కాళ్ళతో కుమ్మేశాను, ఇంత అమర్యాద చేశాను, కనీసం ఆయనకి క్షమార్పణ చెప్పాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు వాడికి. ఆ అర్చకుడు కావ్యకంఠ గణపతి మని వంక చూసి విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు. నాలుగు దెబ్బలు కొడితే తప్పేంటన్నట్టు కావ్యకంఠులు అన్నారు. ఇది చూడండి మహాత్ముల ఆగ్రహం ఎలా ఉంటుందో. ఈ నాసిక్ శ్మశాన వాటికి అవుతుంది, సర్వనాశనం అవుతుంది 1500. చిత్రం ఏమిటంటే కావ్యకంఠ గణపతి మని నాసిక్ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో నాసిక్లో ఎటువంటి తుఫాను వచ్చిందో తెలుసా అండి? అటువంటి తుఫాను ఇప్పటిదాకా చరిత్రలో లేదు అని పెద్దలు చెప్తారు. నాసిక్ సరిహద్దు ఎలా ఉంటుందో అలాగే గొడుగు పట్టినట్టుగా వచ్చి తుఫాను, పెద్ద పెద్ద కూకటి వృక్షాలతో సహా ఇన్ని ఇళ్ళు కూలిపోయాయో, ఎంతమంది చనిపోయారో, అంత నాశనం జరిగిపోయింది. కావ్యకంఠ గణపతి నోటి వెంట వచ్చేసింది మాట, సర్వనాశనం అయిపోయింది. ఒక మనిషిని చూడగానే మనం ఒక నిర్ణయానికి వచ్చి ఒక తీర్పు చెప్పి ఒక వ్యగ్రతతో ప్రవర్తించడం అత్యంత హేయమైన లక్షణము. ఈ లక్షణం నేను చాలామంది దగ్గర చూస్తుంటాను. ఇప్పటికీ ఎవరో ఒకరు ఉంటారు, మరి ఏదో కష్టంలో ఉంటారు, ఏదో కష్టంతో వాళ్ళు పాపం ఏదో బాధలో ఉంటారు, వెంటనే వాళ్ళని చూసి వాళ్ళ మీద తీర్పులు చెప్పడం, వాళ్ళ గురించి లేకి మాటలు మాట్లాడడం, వాళ్ళ గురించి తప్పు చేసి మాట్లాడడం, ఇది కట్టి కుడిపేస్తుంది తప్పు. ఎక్కడో కావ్యకంఠ గణపతి ముని లాంటి ఒక మహానుభావుడు తగులుతాడు, అప్పుడు ప్రారంభం అనుభవించవలసి వచ్చినప్పుడు తెలుస్తుంది. తొందరపడి నిర్ణయాలకు రావడం, ఆగ్రహానికి వశులైపోవడం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో, ఓర్పు లేకపోవడం ఎటువంటి స్థితికి తీసుకెడుతుందో మనకి చూపిస్తారు. అయితే నేను మీకు ఈ విషయాలన్నిటినీ చెప్పి మీ క్రోధాన్ని మీరు మార్చుకోగలిగినటువంటి ఉపాయాన్ని రామాయణం ఎక్కడైనా చెప్పిందా? ఇది నేను చెప్పలేదనుకో. నేను మీ కోపాన్ని మీరు వశంలో పెట్టుకోండి అని ఉపాయం చెప్పేసి నేను దిగిపోయాను అనుకోండి, దేర్ ఈజ్ నో గ్యారంటీ దట్ ఐ మై సెల్ఫ్ విల్ నాట్ బి డామినేటెడ్ బై సచ్ యాంగర్. నేనే అలా క్రోధానికి వశుడు కాకుండా ఉండిపోతానని నేను నమ్మకం లేదు. క్రోధం వచ్చేస్తే నోటీస్ ఇస్తుంది ఏంటండి, నేను వస్తున్నానండి అని చెప్పి అదే నోటీస్ ఏమి ఇవ్వదు. వశుడు అయిపోయిన తర్వాత తెలుస్తుంది, అయ్యయ్యయ్యయ్యో ఎంత తప్పు చేసేసాను రా కోపంలో, ఇంత తప్పు చేసేసాను అంటారు. కోపం వచ్చేసినప్పుడు గబుక్కుని ఏదో మాట అనేస్తాడు, అనడం బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఎదురుగుండా ఉన్నవాడు సామాన్యుడు గాడు, ఆయన వీడి మీద ప్రతీకార చర్యకు పూనుకున్నాడు అనుకోండి, అప్పుడు తెలిసి వస్తుంది ఈయన కోపానికి ఈయనతో పాటు ఈయన కుటుంబం అంతా కూడా కష్టాలు పడవలసి వస్తుంది. కాబట్టి కోపం అణుచుకోవడం అనేటటువంటిది అంత తేలిక అండి. కోపం వస్తున్నట్టు మనకి తెలియదు కదా, కోపం వచ్చేసిన తర్వాత కోపంలో ఒళ్ళు ఊగిపోయిన తర్వాత అనరాని మాటలు పది అనేసిన తర్వాత అప్పుడు ఆ కోపం తగ్గిపోయిన తర్వాత అయ్యో కోపం వచ్చేసిందని మళ్ళీ తలకొట్టుకుంటూ ఎలా మరి కోపాన్ని వశం చేసుకోవడం అంటే, పెద్దలు అంటారు ఎక్కడెక్కడ కోపం ఉందో కోపము మీ యొక్క శత్రువు అని మీరు గుర్తించగలిగితే, ఇది రామాయణ ప్రయోజనం, కోపము నాకు శత్రువు అని మీరు గుర్తించగలిగితే ఉత్తర క్షణంలో కోపం మీకు ప్రయోజనాన్ని ఇచ్చేస్తుంది. ఇదే క్రోధః. మీలో ఉన్నటువంటి క్రోధాన్ని తీసి మిమ్మల్ని గొప్ప సాధకుడిగా మారుస్తుంది. అందుకే అమ్మవారి చేతిలో ఉండేటటువంటి అంకుశము లేదా శ్రీ మహావిష్ణువునందున్న భక్తి క్రోధనని సాధనగా మారుస్తుంది. ఎలా మారుస్తుంది మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తే, రామాయణంలోంచి అందున బాలకాండలోంచి మీరు మీ జీవితాన్ని లేదా నేను నా జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి మార్గోపదేశం. మీరు చూడండి, విశ్వామిత్రుడు కౌశికుడు, ఆయన గొప్ప క్రోధము ఆభరణముగా కలిగినటువంటి వాడు. ఆయన రాజు, వేటకెళ్ళాడు, వేటకెళ్ళి తిరిగి వస్తున్నాడు. వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. నేను ఇప్పుడు రామాయణం మొత్తం బాలకాండ విశ్వామిత్ర చరిత్ర చెప్పట్లేదు కాబట్టి అది ఎంతవరకు అవసరమో అంతవరకు ప్రసంగం చేస్తాను.